ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಗವತ್ ಬಂಧುಲಾರ, ಪೆದ್ದಲಾರ, అందరికీ ముందుగా దాసోహం సమర్పిస్తూ, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో భగవద్గీతకు చక్కటి ప్రశ్నోత్తరాలుగా అపారమైనటువంటి జ్ఞానాన్ని నింపి శ్రీకృష్ణార్జున సంవాదం అంటూ ఒక గ్రంథాన్ని అందించారు. దాన్ని మనం ప్రతిరోజు యథావకాశంగా అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం. నేటి వరకు 108 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 109వ భాగం. కాశ్యపహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్వామి దాసోహం నారాయణ కూర్చో. మన నిన్న మనం ఏదో మాట్లాడుతుంటే అర్ధాంతరంగా ఆపేయవలసి వచ్చింది కదా, దాన్ని ఒక్కసారి మళ్ళీ తిరిగి చింతన చేసి దాన్నే కొనసాగిద్దాము. అడియాను అలాగే స్వామి. అదే మీరు కర్మయోగం జ్ఞానయోగంగా మారిపోతుంది అంటున్నారు, అది ఎలాగా అని అడిగితే మీరు ఏదో కాయ పండు ఏదో చెప్పుకొచ్చారు స్వామి, కానీ కొంచెం డైరెక్ట్గా చెప్తే చాలా బాగుంటుంది అని దాసుని విజ్ఞాపనం. సరే అలాగే మరి చూడు చెప్తాను. వేదాంతాన్ని గ్రహించాలంటే ముందుగా చాలా ఓర్పు ఉండాలి. చెప్పేవాడికి ఓర్పు ఉండాలి, వినేవాడికి చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు ఎన్నో కోణాల్లోంచి ప్రతి విషయానికి సరైన అర్థం చెప్పకపోతే పొరపాటు అర్థాలు స్థిరపడిపోతాయి, అది చాలా పెద్ద ప్రమాదకరమైనదిగా మారుతుంది. అందుకే కృష్ణ పరమాత్మ అన్ని కోణాలని స్పృశిస్తూ ప్రతి విషయం స్పష్టం చేస్తూ ముందుకు పెడుతూ ఉంటారు. అడియన్ నిజమే కానివ్వండి, ఈ కర్మయోగం చేసే తీరు వేరు, లక్షణాలు వేరు కదా. జ్ఞానయోగం పూర్తిగా మానసికం. ఆ పరిస్థితులలో కర్మయోగం జ్ఞానయోగంగా ఎలా మారిపోతుంది? అలా మారినప్పుడు కదా వాడు మోక్షార్హుడవుతాడని, సకల శాస్త్రాలు ఎరిగినట్లని, సకల శాస్త్రములను ఆచరించేట్లని చెప్తున్నారు మీరు. నిజమే, మన శాస్త్రాల్లో చెప్పారు కూడాను, సయుక్త బుద్ధిమాన్ కృత్స్నకర్మకృత్ అని చెప్పారు కదా. అడియాను అదే దాసుడి ప్రశ్న, కర్మయోగ జ్ఞానయోగాలు ఒకే కాలంలో ఎలా జరుగుతాయి అని. నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు. కాయ లక్షణాలు వేరే అయినా అది పండుగ ఎలా మారుతుంది అని అడిగానా, దానికి సమాధానమేం చెప్పావా నువ్వు? చెప్పలేదు. అడియన్, దానికేముంది స్వామి, కాలక్రమేణా మారిపోవచ్చు. లేదా త్వరగా పండు కావాలనుకుంటే మనం కొన్ని ప్రత్యేక పరిస్థితులను కల్పించడం ద్వారా, అంటే గడ్డిలో పెట్టాం లేదా గాలి తగలకుండా చేశాం అనుకోండి, అవి కాయని పండుగా మార్చేస్తాయి కదా స్వామి. ఇప్పుడు నీకు అర్థమైంది. సరిగ్గా అలాగే కర్మయోగ జ్ఞానయోగాలు విషయాలు కూడా అంతే. కర్మయోగం ప్రారంభించిన వాడు అలా అలా గుడ్డిగా చిరకాలం చేసినా అది జ్ఞానయోగ లక్షణాలు పొందుతుంది. త్వరగా ఫలితాలు కావాలనుకున్నవాడు కర్మయోగం జరుగుతున్నప్పుడు కొన్ని ప్రత్యేక అభ్యాసాలు చేయాలి. మరి అడియాను, మరి జ్ఞానయోగమే మొదట ప్రారంభించిన వాడైతే గనక వాడి పరిస్థితి ఏమిటంటారు? మరి అలా ప్రారంభించవద్దనే కదా, ఇదివరకు ఎన్నో రకాలుగా నిషేధించారు మనకి. అందుచేత ఆ ప్రసక్తే రాదు ఇక్కడ. కర్మయోగి జ్ఞానయోగిగా రూపాంతరం చెందడమే ప్రధానం ఇక్కడ. అడియాను, మరి జ్ఞానయోగిగా మారిపోయిన కర్మయోగి మరి కర్మలు చేయడా స్వామి? పండు తయారైన తర్వాత మళ్ళీ కాయ లక్షణాలు ఉండవు కదా. ఇగో నీకు కాయా పండు ఉదాహరణ ఊరికే చెప్పాం, కానీ అన్ని విధాలా అదే సరిపోదు. ఎవరైనా సరే ఈ ప్రకృతి మండలంలో ఉన్నంతకాలం కర్మలు చేయక తప్పదు. అచ్చిన్న పెద్ద తేడా తప్ప ఏదైనా కర్మ కర్మే. జ్ఞానయోగైనా అంతే, కర్మలు చేయక ఎవరికీ తప్పదు కదా మరి. అయితే మిగిలిన వారికన్నా జ్ఞానయోగి విశేషం ఏమిటంటే, కర్మయోగిగా ఉంటూ జ్ఞానయోగిగా రూపాంతరం చెందాడు కనుక అతడు చేసే కర్మలన్నీ కర్మయోగంగానే ఉంటాయి. అందుకనే 18వ శ్లోకంలో కర్మణి అకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః అంటూ జ్ఞానంతో కూడిన కర్మ, కర్మతో కూడిన జ్ఞానము అని స్పష్టం చేశారు. అర్థమవుతోంది కదా నీకు? అడిగేను అడిగేను. కానీ ఇంతకీ కర్మయోగి జ్ఞానయోగిగా మారడం ఎలాగా? సరే బానే ఉంది చూడు, నేను చెప్పడం కాదు. ఈ 19వ శ్లోకం చదివితే మనకి అదే అర్థమైపోతాయి. శ్లోకం చదువుతున్నానే, మనం 4వ అధ్యాయంలో ఉన్నాం, జ్ఞాపకం ఉందే. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తమాహుః పండితం బుధాః. శ్లోకం మరోసారి చదువుతున్నాను. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తమాహుః పండితం బుధాః. దీనికి అన్వయం తెలుసుకోవాలి కదా మరి. మొట్టమొదట యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః తం పండితః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం బుధాః ఆహుః. ఎవరి యొక్క సమస్త కర్మలు ఫలసంగము చేతను, అలాగనే దేహాత్మభ్రాంతి చేతను విడవబడి ఉంటాయో అట్టి విద్వాంసుని జ్ఞానాగ్ని చేత దగ్ధమైన ప్రాచీన కర్మలు కలవాడు అని తత్వజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. స్వామి, మన టాపిక్ పక్కకి వెళుతుందా అని అనిపిస్తోంది. నా ప్రశ్న మీకు బహుశా అర్థం కాలేదేమో. అబ్బో అలాగా, మరి చెప్పు నీ ప్రశ్న ఏమిటో మరి ఒకసారి. ఇప్పుడు స్వామి, కర్మయోగం జ్ఞానయోగంగా మారడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఎప్పుడో చేసిన కర్మ ఇప్పుడు గుర్తొచ్చింది అనుకోండి. గుర్తు రావడం అంటే మానసిక చర్య కనుక అప్పటి కర్మ ఇప్పుడు జ్ఞానంగా మారింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడే చేస్తున్న కర్మ ఇప్పుడే జ్ఞానంగా ఎలా మారుతుంది అనేది నా ప్రశ్న. ఇంతేనా? అడిగాను. ఇంకా నా డౌట్ ఒకటి వినండి. ఒక కర్మ చేయడానికి ముందు మనస్సులో ఒక భావం, సంకల్పం మొదలవుతుంది. అప్పుడు ఆ కర్మని చేస్తాం, అంతే కదా? అంటే జ్ఞానం కాస్త కర్మగా మారింది. కర్మగా మారితేనే కర్మయోగం సాధ్యం, అంతే కదా స్వామి? ఇలా జ్ఞానం వలన కర్మ జరుగుతూ ఉంటే కర్మని జ్ఞానమని ఎలా అంటారు మీరు? కుండ మట్టి వలన వస్తుంది కానీ కుండని మట్టి అనమే. ఇది స్వామి దాసుని సందేహం. అబ్బో, నువ్వు చాలా తార్కికంగా ఆలోచిస్తున్నావు, బాగుంది. కానీ అంతటి ద్రవిడ ప్రాణాయామం అక్కర్లేదోయ్. అంటే ఉన్నదానికి లాగి పీకి అంత పెద్ద కష్టపడక్కర్లేదు, సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదే స్వామి, కొంచెం చెప్పండి మీరు. చెప్తా విను మరి. దీపపు కాంతి కిటికీ అద్దాల్లోంచి బయటికి ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అలాగే ఆత్మజ్ఞానం మనస్సులోంచి ఇంద్రియాలకి ప్రవహిస్తుంది. అప్పుడు ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి, ఆ ప్రవర్తననే కర్మ అంటాం. అవునా? అర్థమవుతుందే? నిజమేనా మరి? అవును స్వామి, అర్థమైంది. దీన్ని మీరు ఇంతకుముందే చెప్పారు, జ్ఞానము వలన కర్మ బయలుదేరుతుంది. మరి ఆ తరువాత స్వామి? ఇప్పుడు మన పని ఏమిటంటే, ఆ ఆత్మ నుండి బయలుదేరిన జ్ఞానము మనం ఒక కర్మ చేయడానికి కారణమైందో ఆ ఆత్మస్వరూపాన్ని ఆ కర్మ ద్వారానే తెలుసుకోవాలి, అంతే. ఓహో, ఇలా ఆలోచించాలా? ఆత్మజ్ఞానంతో కర్మ చేయాలి, కర్మయోగంతో ఆత్మజ్ఞానం పొందాలి అంటూ టెక్నికల్ వర్డ్స్తో అయిపోతున్నాను. కానీ మట్టి నుంచి బయలుదేరిన కొండను ఉపయోగించి మట్టి స్వరూపాన్ని తెలుసుకోవడమే లక్ష్యమని నాకు తోచలేదు స్వామి ఇంతవరకు. మరి కొంచెం నిశితంగా ఆలోచించు. ఆత్మసాక్షాత్కారం మన లక్ష్యం కదా. ఆత్మస్వరూప యథాత్మజ్ఞానం మన ధ్యేయం. అది ఎలా సాధ్యమవుతుంది? మరి సూర్యకిరణాలని విశ్లేషించి సూర్యస్వభావాన్ని ఎలా గ్రహించగలుగుతామో, అలాగే ఆత్మ నుంచి ప్రసరించే జ్ఞానాన్ని విశ్లేషించి ఆత్మదర్శనం చేసుకోవాలి. జ్ఞానాన్ని విశ్లేషించడానికి జ్ఞానం వలన కలిగే కర్మలనే మనం వాడుకోవాలి. అందుచేతనే కర్మయోగం జ్ఞానయోగంగా మారుతుంది అని అన్నారు. జ్ఞానయోగం కర్మాకారమవుతుంది అని అన్నారు. అర్థమైందా నాయనా? సరే స్వామి, దీనికి ఇంత పెద్ద ప్రాసెస్ చెప్తున్నారు, కానీ ఇంకా దీనికి సరైనటువంటి సులభంగా ఉన్నటువంటి విధానం కొంచెం వివరించండి. చేస్తున్నటువంటి కర్మల ద్వారా ఆత్మ యథాత్మ్య జ్ఞానాన్ని ఎలా పొందవచ్చో చెప్పండి కొంచెం దయచేసి. జ్ఞానయోగం ఎలా నడుస్తుంది ఇది కావాలి. అలాగే ఇప్పుడు జ్ఞానయోగం అంటే ఏమిటో గుర్తు తెచ్చుకో మొట్టమొదట. ఆత్మ లక్షణాలని సంపూర్ణంగా అనుసంధానం చేసుకొని అవగాహన కలిగించుకోవడం, అప్పుడు ఆత్మస్వరూప దర్శనం అవుతుంది. అవునా? నిజమే స్వామి, అవుతుంది. జ్ఞానయోగ ప్రయోజనం ఆత్మదర్శనమే, ఆత్మసాక్షాత్కారమే కదా స్వామి, ఇంతేనా? దీనికి మార్గాన్ని ఈ 19వ శ్లోకంలో యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః అంటూ స్పష్టం చేశారు కదా. ఎవరి సమస్త కర్మలు కామసంకల్పవర్జితములు అవుతాయో అని అర్థం. అడిగేన్ మళ్ళొక సందేహం, ఈ కామసంకల్పవర్జితములు అంటే అర్థం కోరికతో కూడిన సంకల్పములు లేనివి అని కదా అర్థం. అంటే నిష్కామకర్మ చేయండి అనేనా? నిజమే, కానీ అది అంత సులభమేం కాదు. అంత సులభంగా అయ్యే పని కాదు. కామసంకల్పవర్జితములు అంటే కామవర్జితములు, సంకల్పవర్జితములు అనే అర్థం తీసుకోవాలి. అంటే అర్థం స్వామి, కామవర్జితములు అంటే ఫలమందు ఆసక్తిని విడిచివి చేసినవి అని అర్థం. ఫలము ఇచ్చేది భగవంతుడు, ఫలము వచ్చేది భగవంతుని వలన. నేను నిమిత్తమాత్రుడని, నేను ఈ కర్మ చేయడం వలననే ఫలం రావాలని లేదు. ఈ కర్మని నేను చేయకపోయినా భగవంతుడు నాకు ఆ ఫలాన్ని ఇవ్వగలడు. అయినా నా కర్తవ్యం కనుక నేను ఈ కర్మని చేస్తున్నాను అంతే అని ఏ కర్మలని చేస్తామో ఆ కర్మలని కామవర్జితములు అంటారు. అలాగా స్వామి, మరి సంకల్పవర్జితాలు అని అన్నారు, దానర్థం ఏమిటంటే భ్రాంతి లేకుండా చేసేవి అని అర్థం. సంకల్పమంటే ఏకీకృత్యం అని అర్థం. ప్రకృతిలో తనని ఒకటిగా చేసుకుంటే, దేహమే ఆత్మ అని అనుకుంటే అది భ్రమ, భ్రాంతి. ప్రకృతి గుణములను తన గుణములుగా భావిస్తే అది భ్రమభ్రాంతే. తాను కాని దానిని తాను అని అనుకోవడం, తనవి కాని వానిని తనవి అని అనుకోవడం భ్రాంతి. అదేగే సంకల్పన, సంకల్పం. ఈ సంకల్పాన్ని విడవాలి, అప్పుడది సంకల్పవర్జిత కర్మ అవుతుంది. దేహము వేరు, ఆత్మ వేరు అనే భావం మనకెప్పుడు మెదులుతూ ఉండాలి అని అర్థం. అడియేనడియన్ చాలా బాగుంది. ఇలా కామవర్జితములు సంకల్పవర్జితములు అయ్యేటట్లు కర్మలు ఎవరికి జరుగుతాయో వారు జ్ఞానాగ్ని దగ్ధ కర్ములవుతారు అన్నమాట. అంటే ఇక ఆ కర్మలు జరగనట్లే కర్మ అంటే ఇక ఆ కర్మలు జరగనట్లే కర్మాకారం కాస్త పోయింది. అంతేనా స్వామి? అదే మరి, కర్మ కాస్త జ్ఞాన ఆకారాన్ని పొందేసింది. అదే మరి, కర్మ కాస్త జ్ఞానాకారాన్ని పొందేసింది. అర్థమైందా? అర్థమైంది అడియన్. అలాగనే మరి బోనులోంచి బయటికి వచ్చిన ఎలక పిల్లని మళ్ళా బోనులోకి తరిమేసినట్లుగా, కిటికీలోంచి బయటికి వచ్చిన దీపపు కాంతిని మళ్ళా గదిలోకి నెట్టేసినట్లు, సూర్యకాంతిని సూర్యునిలోకి తోసేసినట్లు అయిపోయింది. అంతేనా స్వామి? అంతేనా కాదో, నీకు ముందు ముందు ఇంకా ఇంకా వివరించబోతారు. శారీరం కేవలం కర్మ అంటూ కంగారు పడకు అడియన్ అడియన్ అని అంటూ 1979 ప్రశ్నకి సమాధానం స్వామివారు అనుగ్రహించారు. రేపటి రోజున కొనసాగింపు 1980వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభమవుతుంది. మనకు ఇంత చక్కగా భగవద్గీతలోని విశేషాలని అద్భుతంగా అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య కరుణాకటాక్షాలు నిండుగా ఉండాలి అని ఆశిస్తూ అడిగేన్ రామానుజదాస కులశేఖరాళ్వారు హైదరాబాద్. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అని భగవద్గీతకు అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానం కూడా ప్రశ్నోత్తరాలుగా ఉండడం మన భాగ్యం. ఎంతోమంది భగవద్గీతను పారాయణం చేస్తూ ఉన్నాం, కానీ దానిలోని విశేషాలు ఎంతమందికి తెలుసు అని అంటే చాలా తక్కువ సమాధానం వస్తుంది. ఒకవేళ తెలిసినా శ్లోకానికి తాత్పర్యం వరకు తెలిసేమో, కానీ దానిలో ఉన్నటువంటి అసలైనటువంటి బ్రహ్మ విద్య ఏదైతే గ్రహించవలసినటువంటి సారముందో నిజమైన దాన్ని మనము సాధించలేము, చింతించలేము. దానికి సరైనటువంటి గురువుల ద్వారా జ్ఞానం రావలసి ఉంటుంది. ఆ మహోపకారం చేస్తున్నటువంటి స్వామివారు మనకు అందిస్తున్నటువంటి దాన్ని ప్రతిరోజు మనం యథావకాశంగా గుణానుభవం చేస్తూ ఉన్నాం. ఈవేళ దాని కొనసాగింపు అంటే నిన్నటి వరకు 109 భాగాలు పూర్తయ్యాయి, ఈవేళ 110వ భాగం ప్రారంభం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున స్వామివారు జ్ఞాన కర్మ ఈ రెండిట్లో ఉన్నటువంటి విశేషాలని చాలా చక్కగా విమర్శించి చెప్తూ ఉన్నారు. దానిలో ఉన్న సందేహాలని శిష్యుడు తీర్చుకుంటూ ఉన్నాడు. ఇక కొనసాగింపుగా 1980వ ప్రశ్నతో మళ్ళీ ఈనాడు ప్రారంభం. స్వామి, నిన్న మీరు శారీరం కేవలం కర్మ అంటూ ఏదో ఇంకా ముందు ముందు బాగా దానికి అర్థమవుతుంది, పరమాత్మ బాగా వివరిస్తారు అని చెప్పారు కదా. నిజమే స్వామి, కానీ జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటే జ్ఞానము కలిగిన తరువాత మళ్ళీ వాడు కర్మలు చేయడు, కర్మయోగానికి రాడు. అందుచేత జ్ఞానయోగమే గొప్పది, కర్మయోగంలో ఉండేవాడు తక్కువవాడు, జ్ఞానయోగం కలగనందువలన అలా ఉన్నాడు అని వివరిస్తారు కదా మరికొందరు. ఇలా చెప్పడమే నేను చాలాసార్లు విన్నాను, మరి అది ఎంతవరకు నిజమంటారు స్వామి? చెప్తాను విను. ఈ విషయం చాలా వరకు ఇదివరకే మనం చర్చించాం. అక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే మళ్ళీ వాడు కర్మలు చేయడు అని అర్థం కాదు, ప్రత్యక్ష విరుద్ధం కనుక ప్రకృతి మండలంలో ఉన్నంతకాలం మనం ఏదో కర్మ చేస్తూనే ఉంటాం. అయితే జ్ఞానయోగికి ఆ చేసేవన్నీ కామవర్జితాలు సంకల్పవర్జితాలు అవుతాయి, కనుక క్రమంగా ఆత్మయాథాత్మ జ్ఞానం వికసించి ఆత్మస్వరూప దర్శనానికి దారి తీస్తుంది. అడియన్, మరి ఇది పాపం కర్మయోగికి ఈ అవకాశం ఉండదంటారా? అతనికి అవకాశమే లేదా? అయ్యో రామా, నీవు మళ్ళీ మనకొచ్చావేమిటి? ఆ కర్మయోగి అయ్యి జ్ఞానయోగి వాడే వీడు. అర్థమైందా? అవును స్వామి, నిజమే, పొరపాటు పడ్డా. పండితుడైన వాడే కామసంకల్ప వర్జితుడు అవుతాడని అర్థం వస్తుంది కదూ ఈ శ్లోకంలో. అంతేనా స్వామి? ఇప్పుడు పండితుడు అంటే శాలువాలు కప్పించుకొని సత్కారాలు పొందుతూ పద్యాలన్నింటినీ శ్లోకాలని గడగడా వల్ల వేసేవారు అనుకుంటున్నావా ఏమిటి? అలా కాదు. దాని అర్థం ఏమిటంటే పండా అంటే జ్ఞానము, అధికంగా కలవాడు అని అర్థం. అలా ఉన్నవాణ్ణి పండితుడు అంటారు. ఊహాపోహలకు తగిన బుద్ధిని కలిగి ఉండి, ఊహ అపోహలకు తగినటువంటి బుద్ధి కలిగి ఉండి, దేహము విడువ తగినదని, ఆత్మ ఆదరింప తగినదని ఎరిగినవాడు. అర్థమైందా? అడిగాను మరి, బుధులు అంటే ఎవరండి? అంటే విషయమునందు సంశయము ఏమాత్రం లేకుండా స్పష్టత కలిగిన వాడని బుధులు అంటారు. అడిగాను అడిగాను, మీరు కోప్పడకపోతే మరొక ప్రశ్న కూడా అడుగుతాను. అడిగాను, ఈ సంకల్పవర్జితాహ అంటే అర్థం చెప్తూ ఒక ఆయన సంకల్పాలు చెప్పకుండా కర్మలు చేయాలి అని అర్థం వివరించారేమిటి? అది నిజమేనంటారా? అలా ఎందుచేత చెప్పాడు? ఎందుచేతనంటే బుద్ధి తక్కువైతే అలాగనే ఉంటుంది అర్థం. ఈ కామసంకల్పవర్జితాహ అన్నదాన్ని భగవానుడు 20వ శ్లోకంలో చక్కగా వివరిస్తున్నాడు. చదవనా? చూసుకో ఒక్కసారి చెప్తానే. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. మరోసారి శ్లోకం చదువుతాను. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. మరి ముందుగా అన్వయం తెలుసుకుంటున్నాం కదా ప్రతిసారి, అలాగనే అన్వయం కూడా చెప్తున్నానే. కర్మ ఫలాసంగం త్యక్త్వా నిత్యతృప్త నిరాశ్రయ యహ సహా కర్మని అభిప్రవృత్తోపి కించిత్ కర్మ న కరోత్యేవా. జాగ్రత్తగా దీని తాత్పర్యం గమనించు. 19వ శ్లోకంలో కామవర్జితాహ అన్న పదానికి, ఇదిగో ఈ 20 శ్లోకంలో త్యక్త్వా కర్మఫలాసంగం అని వాడుతున్నారు. అలాగే సంకల్పవర్జితాహ అనే 19వ శ్లోకంలో వాడిన పదానికి నిత్యతృప్తః అని వాడారు. నిజమే స్వామి, అవును. అయితే 19వ శ్లోకం వివరణే ఈ 20వ శ్లోకం అన్నమాట. మరి దాని తాత్పర్యం చెప్పండి స్వామి. చెప్తాను మీను. కర్మఫలమునందు ఆసక్తిని విడిచిపెట్టి ఆత్మయందు తృప్తి చెందినవాడు, అలాగనే ప్రకృతి తనకు ఆశ్రయము అనే ఆలోచన లేనివాడు ఎవడో వాడు కర్మల యందు ప్రవర్తిస్తున్నప్పటికీ ఒక కర్మ కూడా చేయని వాడే అవుతాడు. అలాగా స్వామి, మరి నిత్యతృప్త అంటే ఎల్లప్పుడూ తృప్తితో ఉండేవాడు అని కాదా అర్థం? కాదు, అలా అర్థం కాదు. నిత్యుడైన వాని యందు తృప్తిని చెందినవాడు అని అర్థం. మరి నిత్యుడంటే ఆత్మే కదా. ఆత్మ స్థిరమైనది, అస్థిరమైందో ఈ ప్రకృతి. కనుక ఆత్మానుసంధానమందే తృప్తిని పొందినవాడు. అర్థమవుతున్నది కదా నీకు తేలిగ్గానే? అడియను అడియను, బాగానే అర్థమైంది. మరి నిరాశ్రయ అని కూడా ఉంది కదా స్వామి శ్లోకంలో. ఈ నిరాశ్రయ అనే దానికి అర్థం ఎలా స్వామి? అంటే నాకు తెలిసినంతవరకు ఈ నిరాశ్రయ అంటే ఏమీ లేనివాడు అని అర్థమా? కాదు కాదు, ఇల్లు వాకిలి లేనివాడని అర్థం అసలే కాదు. ఆశ్రయం కాకుండా ఆశ్రమం, చెట్టు మొదలైన వాటిని ఆశ్రయిస్తే నిరాశ్రయుడు అని అనబడతాడు. కొంతమంది పెడర్థం ఇగో ఇలాగనే చెప్తూ ఉంటారు. నిరాశ్రయం అంటే నువ్వు అన్నట్టుగానే ఇల్లు వాకిలి లేనివాడు అని అర్థం చెప్తూ ఉంటారు. ఇల్లు వాకిలి ఆశ్రయం కాకుండా ఏదో ఒక ఆశ్రమం, చెట్టు మొదలైన వాటిని ఆశ్రయిస్తే నిరాశ్రయుడు అనబడతాడని కొంతమంది ఏదో ఒక అర్థం చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పకూడదు, అది చాలా తప్పు. ప్రకృతిని ఆశ్రయంగా అనుసంధించని వాడనే ఇక్కడ అర్థం. అలాగా స్వామి, మరి కర్మలను చేస్తున్నా చేయని వాడు ఎలా అవుతాడు వాడు? ఈ సందేహం స్వామి. కర్మాన్ అంటే చూడు, కర్మానుష్ఠానం నెపంతో జ్ఞానాభ్యాసాన్ని చేస్తున్నవాడని అర్థం. విద్యార్థులకి పాఠం చెప్పడం నెపంతో తమ విద్యని వృద్ధి పొందించుకునే ఒక ఉత్తమ ఆదర్శ ఉపాధ్యాయుడులాగా అనుకో. ఆ ఉపాధ్యాయుడు తాను నేర్చుకుంటాడు, ఉత్తమ ఉపాధ్యాయుడు దాన్ని ఏదో ఒక నెపంతో విద్యార్థులకి పాఠం చెప్తూ ఉంటాడు. అలాగే ఓ అలాగా స్వామి, కర్మానుష్ఠానం నెపంతో జ్ఞానాభ్యాసం చేయడం అంటే స్వామి కర్మ జ్ఞానాకారాన్ని పొందుతున్నట్లే కదా మరి. అంతే మరి, చక్కగా చెప్పావు. మరి అయితే స్వామి, వీడు చేసే కర్మయోగం ఏమిటి? కర్మలు లేవుగా. అంటే చూడు, జాగ్రత్తగా విను. విపరీత విషయాలలో ప్రవర్తించే ఇంద్రియాలని అనుకూల విషయాల్లో ప్రవర్తింపచేయడమే వీడి కర్మ అవుతుంది. అదే జ్ఞానయోగి చేసే కర్మయోగం. జ్ఞానాభ్యాసాన్ని చెడగొట్టని కర్మలయందే వాడు ప్రవర్తిస్తుంటాడు. అడిగాన్. ఇంతవరకు చెప్పిన దానిని దయచేసి ఒక్కసారి క్రోడీకరించి మరొక్కసారి చెప్పండి స్వామి. అలాగే అంత భగవద్గీత వివరిస్తూ పెడుతుంది. ఇప్పుడు 21వ శ్లోకం చూడు. ఇదంతా కూడా ఇప్పటిదాకా చెప్పిన దాన్నే క్రోడీకరణ ఇది. అడిగిన అలాగా అనుగ్రహించండి. నిరాశీ యత చిత్తాత్మా త్యక్త్వా సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. మరొకసారి 21వ శ్లోకం అంటే 4వ అధ్యాయంలోది చదువుతున్నాను. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అన్వయం చూస్తే నిరాశీ యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కర్మ కేవలం కుర్వన్ కిల్బిషం నాప్నోతి. అంటే ఫలమందు ఆసక్తి లేకుండా తన చిత్తాన్ని మనస్సుని నిగ్రహించి ఆత్మయందు తప్ప ఇతరమందు మమత లేనివాడై శరీర సంబంధ కర్మమును మాత్రము ఆచరించేవాడు జ్ఞాననిష్ట లేకపోయినా సంసార బంధంలో పడడు. ఇది అడిగిన అడిగిన బాగుంది. అంటే కేవలం కర్మయోగం చేతనే ఆత్మదర్శన ఫలాన్ని సాధించగలడు అంతేనా స్వామి? అంతేనా అంటే శారీరం కర్మ కుర్వన్ అన్న దానిని గుర్తించుకోవాలి. మరి జీవమున్నంత వరకు శరీర సంబంధమైనటువంటి కర్మ మాత్రము ఆచరించేవాడు అని అర్థం. అటువంటి వాడికి నడుమ ఈ జ్ఞానయోగ సహాయం లేకనే కర్మయోగం చేతనే ఆత్మస్వరూప దర్శనం లభిస్తుంది అని అర్థం. అడిగాను, ఇది బాగానే ఉంది కానీ శరీరధారణ కోసం ద్రవ్యార్జన చేయాలి కదా మరి ప్రతి ఒక్కరూ. దానివల్ల మంచి చెడు, ఇష్టం అయిష్టం ఇవి తప్పనిసరిగా ఏర్పడుతూ ఉంటాయి. సిద్ధపడిన పని నెరవేరకపోతే వెంటనే కోపం రావడమో, నెరవేరితే సంతోషం కలగడమో, ఇది అవుతూనే ఉంటాయి కదా స్వామి ఎంత కాదనుకున్నా. దాంతోపాటు ఇక విసుగు, నిరాశ, నిస్పృహ ఇవి ఏర్పడుతూనే ఉంటాయి స్వామి. ఇవన్నీ ఆత్మదర్శనానికి విరోధాలే కదా. ఈ విరోధాలు రేపెట్టేది కర్మయోగమే అవుతూ ఉంటే మరి కేవల కర్మయోగంతో ఆత్మస్వరూప దర్శనం సాధ్యమని చెబితే ఎలా స్వామి? ఓహో, ఇది కూడా చాలా మంచి ప్రశ్నే. దీనికి సమాధానం ఇక్కడ చూడు. అంటే ఇది 22వ శ్లోకం ఇదే అధ్యాయంలో. ఎదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఎదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వా పిన్న నిబధ్యతే. అన్వయంలో ఎదృత్యాలాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర సిద్ధౌ అసిద్ధౌ సమకృత్వా అపి న నిబధ్యతే అని అంటే, యత్నం లేకుండా తనంత తానుగా లభించిన వస్తువు చేత తృప్తి పొందేవాడు, అలాగనే శీతోష్ణాదులను సమంగా సహించేటువంటి వాడు, మాత్సర్యం లేనివాడు, ఫలము లభించినా లభింపకపోయినా సమచిత్తుడై ఉండేవాడు, కర్మలు చేసినా సంసారమును పొందడు. అడియనడియన్ మళ్ళీ ఏదో కండిషన్లు పెడుతున్నట్టుగా ఉంది స్వామి ఇదంతాను. లేదు లేదు, వెనక చెప్పినవి వివరిస్తున్నారంతే. శారీరం కేవలం కర్మ అంటే శరీరం కోసం చేసే అన్ని ప్రయత్నాలు అని అర్థం కాదు. శరీర కనీస ధారణ కోసం చేసే ప్రయత్నాలు అని అర్థం. పడుకోవడానికి చాప లభించింది, తృప్తిపడు. పరుపు కోసం ప్రయత్నించవద్దు, అన్నం దొరికింది, తృప్తిపడు. కూర కోసం వెంపర్లాడకు. 10,000 రూపాయలు జీతం వస్తుంది, తృప్తిపడు. 15,000 కావాలని పరిగెత్తద్దు. మనకి అనిష్టాలు కలగడానికి కారణం ఇతరులు కాదు, మన కర్మమే అని గ్రహించు. ఈ విధంగా ఉండేవాడిని కర్మయోగమే సంసారంలోంచి బయటికి లాగేస్తుంది. ఆత్మయాథాత్మ జ్ఞానం అనుసంధాన ఆవశ్యకత ఇక ఉండనే ఉండదు. అడియన్ బాగుంది, ఇలా ప్రవర్తిస్తున్న వాడి కర్మలు వాడిని బంధించవు సరే, కానీ వాడికి పాత కర్మలంటూ కొన్ని ఉంటాయి కదా, ఆ పుణ్యపాపాలు మరి ఏమైపోతాయి? ఇప్పుడు దాని విషయం కూడా ఈ మనకి ఈ శ్లోకంలోనే చెప్పేస్తున్నారు. అంటే ఈ అధ్యాయంలో తర్వాత శ్లోకం అంటే 23వ శ్లోకం అన్నమాట. గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. మరొకసారి శ్లోకం చదువుతున్నాను. గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అంటే జ్ఞానావస్థిత చేతస గత సంఘస్య ముక్తస్య యజ్ఞస్య ఆచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఆత్మవిషయ జ్ఞానమునందు నిలిచిన మనస్సు కలవాడు, ఇతర విషయములందు ఆసక్తి లేనివాడు, అన్నిటి నుండి విడవబడినవాడు, యజ్ఞము కొరకు ప్రవర్తించువాడు అయిన పురుషుని ప్రాచీన కర్మమంతా కూడా నిశ్శేషంగా నశింపచేస్తుంది, అది నశించిపోతాయి. అంటే స్వామి, ఈ శ్లోకంలో యజ్ఞం కొరకు ప్రవర్తించడము అంటే ఏమిటండి? మళ్ళీ అంటే యజ్ఞాది కర్మలు అని అర్థం. కర్మపదానికి బదులు యజ్ఞం అని వాడారు అంతే. అంతకుమించి ఈ శ్లోకంలో ఈ పదానికి విశేషం ఏమీ లేదు. అడిగే మరి ఎంతసేపు ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం అంటున్నారు, కానీ పరమాత్మ గురించి గ్రహించటం లేదు, చెప్పటం లేదు, ఎందుకండి? మరి 24వ శ్లోకంలో అదే వస్తోంది అని అంటూ స్వామివారు 1998వ ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నారు. ఆ విషయాన్ని మళ్ళా రేపటి రోజున గమనిద్దాం. ఇంత చక్కగా భగవద్గీతలో ఉండేటువంటి లోతుపాతుల్ని సాధకులకి చాలా సులభంగా అందజేస్తున్నటువంటి శ్రీ 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 వీరస్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణాకటాక్షాలు లభించాలి అని ఆశిస్తూ అడిగాను దాసః మరింగంటి కులశేఖరాళ్ వారు హైదరాబాదు.